చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించడానికి కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి గత కొంతకాలంగా మనం అపోస్తలైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. మరి 14 అధ్యాయము చివరి భాగంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇంకొక 2 అధ్యాయాలు మిగిలి ఉన్నవి. సో 13 అధ్యాయము, 14 అధ్యాయము, 15 అధ్యాయము, క్షమించండి, 12, 13, 14, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నవి. వాస్తవానికి 12 మరియు 14 అధ్యాయాల్లో పౌలు ఆత్మ వరములను గురించి మాట్లాడుతున్నాడు. మధ్యలో అనగా 13 అధ్యాయంలో ఆత్మ ఫలము గురించి మాట్లాడాడు. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఆత్మ ఫలమని, అది ప్రేమ అనని, ప్రేమ లేకపోతే సమస్తము వ్యర్థమేనని, అన్నిటికంటే ప్రాముఖ్యము చివరి వరకు నిలిచి ఉండేటువంటిది శాశ్వతమైనటువంటిది ప్రేమే అని జ్ఞాపకం చేశాడు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 14 అధ్యాయంలో మనం ఈ పై భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఆత్మ వరముల్లో ప్రత్యేకంగా భాషలు మాట్లాడడం గురించి పౌలు మాట్లాడాడు. ఇప్పుడు మనం వాస్తవానికి 34వ వచనంలోకి వచ్చిన్నాము. అయితే ముందు మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? సో 34వ వచనంలో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలేను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలేను. సంఘములో స్త్రీలు మాటలాడుట అవమానము. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలువెళ్ళినా, మీ యొద్దకు మాత్రమే వచ్చినా, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, వాస్తవానికి ఈరోజు సంఘంలో ఒక పెద్ద చర్చాంశముగా ఈ భాగం నిలిచి ఉన్నది. స్త్రీలు సంఘములో మాట్లాడవచ్చా, స్త్రీలు సంఘములో మాట్లాడకూడదా? కొన్ని సంఘాలు స్త్రీలను ఖచ్చితంగా సంఘంలో మాట్లాడనీయకుండా వారు మౌనముగా నిలబెట్టడాన్ని మనం చూస్తున్నాం. మరికొన్ని సంఘాల్లో స్త్రీలను ప్రోత్సహించటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ విషయంలో చాలా సందర్భాల్లో చాలా పెద్ద చర్చాంశనీయాలు జరిగాయి, కానీ ఒక ఖచ్చితమైన కొలిక్కి రాలేదు. ఈవెన్ ఈ భాగం విషయమై నేను వివిధ వ్యాఖ్యానాలను నేను పరిశోధించడం జరిగింది. వివిధ వ్యాఖ్యానాల్లో కూడా గ్రంథకర్తలు వారి వారి యొక్క అభిప్రాయాలని వారు తెలియపరచడం జరిగింది. అయితే నాకు అర్థమైనటువంటి విషయాన్ని కూడా ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. స్త్రీలు సంఘములో ఎందుకు మాట్లాడకూడదని, ఎందుకు మౌనంగా ఉండాలని పౌలు తెలియపరిచాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ కొరింథీయులకు పత్రిక ఎందుకు రాస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. నేను మీకు ప్రారంభంలో 2 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, కొరింథీ సంఘములో ఉన్నటువంటి సమస్యలను గూర్చి పౌలుకు క్లోయో ఇంటి వారి వలన తెలియవచ్చింది. సో దాన్ని మనసులో పెట్టుకుని పౌలు ఈ పత్రిక రాయడం జరిగింది. రెండవది, కొరింథీయులే కొన్ని ప్రశ్నలు పౌలుని అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు జవాబుగా పౌలు ఈ పత్రికను రాయడం జరిగింది. సో ఒకటి, పౌలు దగ్గరకు వచ్చినటువంటి సమాచారము, అంటే వీరిని గురించినటువంటి కంప్లైంట్స్. రెండవది, వీరు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు. దీన్ని మనసులో పెట్టుకుని పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒకటి మనం మనసులో ఉంచుకుందాం. రెండవది, మనం ఒకసారి 11 అధ్యాయానికి వెళ్దాం. మొదటి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనకుండా ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచను. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థించునో లేకపోతే ప్రవచించునో ఆమె తన తలను అవమానపరిచినట్టు ఉంటుంది. అంటే ముసుగు వేసుకుంటే స్త్రీలు ప్రార్థించవచ్చు, ముసుగు వేసుకుంటే స్త్రీలు ప్రవచించవచ్చు. అంటే స్త్రీలు ప్రవచించటాన్ని పౌలు అంగీకరించినట్లేగా. అసలు మీరు ప్రవచించొద్దు అని అనలేదు, కానీ మీరు ముసుగు వేసుకోనకుండా మీరు ప్రవచించవద్దు అని అన్నాడు. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, అనేక మంది వ్యాఖ్యానకర్తలు వారు చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం, వాస్తవానికి ఈవెన్ పౌలు కూడా ఇక్కడ జ్ఞాపకం చేశాడు, ధర్మశాస్త్రంలో కూడా ఉన్నది కదా అనని. ఇప్పుడు ఈ ఆదిమ సంఘంలో రెండు రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఒకటి యూదా మతంలో నుంచి ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం అన్యులైనటువంటి గ్రీకు ప్రజలు, మరి వాళ్ళు కూడా యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారు. ఇక్కడ రెండు రకాలైనటువంటి గుంపులు ఉన్నాయి. సో క్రీస్తు రందు ప్రభు దేవుని బిడ్డలారా, సో వాస్తవానికి యూదునికి ప్రారంభం నుంచి వారికి ఉన్నటువంటి హెచ్చరికను బట్టి స్త్రీలు సంఘంలో మాట్లాడేటువంటి వాళ్ళు కాదు, వారు మౌనంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వారికి ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఆ క్రమం అనేటువంటిది అలవాటైపోయింది. కానీ ఇక్కడ ఈ యూదులతో పాటు మరికొంతమంది కూడా గ్రీకు ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ వారికి అలాంటి నియమాలు కట్టడలు ఏమీ కూడా లేవు. సో ఇప్పుడు రెండు రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీలు సంఘంలో కూర్చున్నప్పుడు ఈ యూదా మత సంబంధానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ స్త్రీలేమో మౌనముగా ఉంటే, ఈ గ్రీకు సంస్కృతి నుంచినటువంటి స్త్రీలు మాత్రం వీరు మాట్లాడుతూనే ఉండేవారు. సో దీని వల్ల సంఘంలో ఏం జరుగుతుందంటే డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది, గలిబిలి జరుగుతూ ఉంది. బహుశా పౌలు ఈ ప్రాంతంలో 1.5 సంవత్సరం పరిచర్య చేశాడు కదా, అప్పుడు కూడా పౌలు గమనించి ఉండవచ్చు వీరు మరి మధ్య మధ్యలో లేచి ప్రశ్నించడం, మాట్లాడడము, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, అది పౌలును కూడా బహుశా డిస్టర్బ్ చేసి ఉండవచ్చు. అందుకోసమే పౌలు ఈ సంఘంలో ప్రత్యేకంగా చాలా కఠినంగా ఈ నియమానికి జ్ఞాపకం చేశాడు. యూ డోంట్ స్పీక్, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పురుషుని అడిగి తెలుసుకోండి. ఎందుకు పౌలు ఈ విషయాన్ని నొక్కి చెప్తూ ఉన్నాడు అంటే, మనం ఇదే 14వ అధ్యాయం చివరి వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. చివరి వచనంలో అక్కడ పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే 40వ వచనం, కాబట్టి సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడటం ఆటంకపరచుడు గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, కొంతమంది మాట్లాడడం ద్వారా ఆ మర్యాద అనేటువంటిది, క్రమం అనేటువంటిది డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. ఈవెన్ మీరు అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మీరు గమనిస్తే సంఘం వెలుపల నుంచి మాత్రమే కాదు సంఘము లోపల కూడా తొందరలు ఎదురయ్యాయి. ఎవరి వలన? ఇదిగో సంఘములో ఉన్నటువంటి గ్రీకు భాష మాట్లాడేటువంటి స్త్రీలు. ఈ గ్రీకు భాష మాట్లాడేటువంటి స్త్రీలు హిబ్రూ భాష మాట్లాడేటువంటి స్త్రీల మీద, అక్కడ వారి మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పార్షాలిటీ చూపిస్తున్నారండి, రొట్టె ద్రాక్ష రసం వంచేటప్పుడు హెబ్రీ స్త్రీలకేమో ఎక్కువ ఇస్తున్నారు, మాకేమో తక్కువ ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళు గొడవకు దిగి సంఘంలో గలిబిలిని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ సమయంలో పౌలు ఏం చేశారంటే, ఒక 7 మంది పెద్దల్ని నియమించి, స్టెఫను, పౌలు, ప్రోకోరనికానోరు, పల్మనాసు, వీళ్ళందరినీ కూడా నియమించి వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగించి ఈ సమస్యను మీరు పరిష్కరించండి అని చెప్పి ఎవరు నియమించాడు అంటే, ఇదిగో హెలనీయులనే ఉపయోగించాడు. హెలనీయులంటే ఎవరు? గ్రీకు భాష మాట్లాడుతూ గ్రీకు సంస్కృతిని అలవర్చుకున్నటువంటి ప్రజలు వీరు. వాస్తవానికి ఇక్కడ యూదులతో యూదా స్త్రీలతో పౌలుకి సమస్య లేదు, కానీ గ్రీకు భాష మాట్లాడేటువంటి స్త్రీలతో సమస్య వచ్చింది. కాబట్టి వారిలో నుంచే కొంతమంది 7 మంది పెద్దల్ని నియమించి వారికి పనప్పగించి ఆ సమస్యను పరిష్కరించడాన్ని ఆదిమ సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సమస్యలు మరలా మరలా తలెత్తుతూ ఉన్నాయి. ఈవెన్ పౌలు దగ్గరకు కూడా ఇవి కంప్లైంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. సార్, ఇలా జరుగుతూ ఉంది. పౌలు కూడా అక్కడ వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మరి ఈ సమస్యను ఎదుర్కొని ఉండవచ్చు. అందుకోసమే పౌలు అంటున్నాడు, సంఘ ఆరాధన మర్యాదగాను క్రమముగాను జరుగు నిమిత్తము, డియర్ ఉమెన్ ప్లీజ్ కీప్ క్వైట్, దయచేసి మీరు సంఘములో మాట్లాడవద్దు, మీరు మౌనముగా ఉండవద్దు. ప్రత్యేకంగా ఇక్కడ పౌలు ఈ మాటలను ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు అని అంటే, గ్రీక్ భాషలో రాయబడినటువంటి పదం ఏంటంటే గైనయికోన్. గైనయికోన్ అంటే ఇది వివాహిత స్త్రీలను ఉద్దేశించి పలుకబడేటువంటి మాట, వాళ్ళని గురించి ఉపయోగించబడినటువంటి మాట. అనేక సందర్భాల్లో వివాహితులైనటువంటి స్త్రీలను గురించి గ్రీక్ బైబిల్లో రాసేటప్పుడు గైనయికేస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకి ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్? నీకేమైనా అర్థం కాకపోతే ఇంటికెళ్ళి నీ భర్తను మీరు అడగచ్చు. తీసుకురందు ప్రమేమిట్లారా, మరి ఒకళ్ళు భర్త రక్షించబడకపోతే, ఒకళ్ళు భర్త మందిరానికి రానివాడైతే అప్పుడేంటి ఆప్షన్? ఆప్షన్ ఏంటి అని అంటే ఆరాధన అయిపోయిన తర్వాత, ఎందుకంటే క్రమాన్ని డిస్టర్బ్ చేయదు, ఈ మర్యాదను డిస్టర్బ్ చేయదు. ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడు సేవకుని అడిగి తెలుసుకోవచ్చు. ఈ ఉద్దేశంతో పౌలు మాట్లాడడం జరిగింది. కానీ స్త్రీలు సంఘంలో ప్రవచించకూడదని మాట్లాడకూడదని కాదు, ఎందుకంటే ఇదే పౌలు మీ రోమిలకు రాసిన పత్రిక 16 అధ్యాయము ఆ భాగమంతా చదువుకుంటూ వస్తే ఎంతమంది స్త్రీల పేర్లను మెన్షన్ చేస్తారు, వాళ్లకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, వాళ్ళు చేస్తున్న పరిచర్యను మెచ్చుకుంటూ, వాళ్ళు చేస్తున్న పరిచర్యను ప్రోత్సాహపరుస్తూ. ఈవెన్ పౌలు కూడా లిటరల్ గా అకుల, ప్రిస్కిల్ ఇద్దరు భార్యాభర్తల్ని ప్రోత్సహించి వారిని సంఘములో పెద్దలుగా నియమించి వాళ్ళని అక్కడ వాడుకున్నాడు పౌలు. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా, మరి సంఘములో స్త్రీలు మాట్లాడవచ్చా అంటే మాట్లాడవచ్చు, వారు ప్రసంగించవచ్చా అంటే వారు ప్రసంగించవచ్చు. అయితే మీరు తల మీద ముసుగు వేసుకొని మీరు ఆ పని చేయండి. కానీ సంఘములో ఆరాధనలో గలిబిలిని పుట్టించవద్దు. ప్రాముఖ్యంగా ఈ 14 పైభాగంలో అన్య భాషల గురించి మాట్లాడుతూ వచ్చాడు, అన్య భాషల గురించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి బహుశా స్త్రీలు ఈ అన్య భాషలతో మాట్లాడేట వారు ఎవరైతే ఉన్నారో వారు సంఘములో గలిబిలిని సృష్టిస్తున్నారేమో. దయచేసి స్త్రీలు తప్పుగా భావించకండి. కానీ నేను నా అనుభవం ఉన్నటువంటి సంఘ విషయాలను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అనుభవం ఉన్నటువంటి విషయాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ సంఘంలో, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాంతంలో నేను సంఘ కాపర్గా పరిచయం చేస్తా ఉన్నాను. ఆ సమయంలో కూడా నాకు ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది. సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరి స్త్రీ, ఆమె సంఘంలో ఒక గలిబిలిని సృష్టించింది. నేను లేనప్పుడు ఆమె ఇదిగో పరిశుద్ధాత్మను నా మీదకి వచ్చేస్తున్నాడు, నేను మాట్లాడేస్తా ఉన్నాను, నేను చెప్పినంత మీరు వినండి అని చెప్పి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఆమె సపరేట్ గా ఒక గ్రూప్ గా తయారు చేసి నేను లేనప్పుడు 10:00 పిలిపించేదట. 10 పిలిపించి ఇదిగో పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, మీ అందరితో మాట్లాడమంటున్నాడు అని చెప్పి. వీళ్ళు కొత్తగా అప్పుడే సంఘంలోకి వచ్చినటువంటి విశ్వాసులు. 10 నుంచి వాళ్ళందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఒక్కొక్కసారి మధ్యరాత్రి 3 to 4 ఏదేదో మాట్లాడుతుండేదట. మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా మీరు సారు చెప్పద్దు, మీరు పరిశుద్ధాత్మ చేత, ఆయన వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు కాదు, అందుకోసమే వాళ్ళకి విషయాలు అర్థం కావు, వాళ్ళకి విషయాలు అర్థం కావు. కానీ ఇదిగో నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాను, పరిశుద్ధాత్మని నేను మాట్లాడుతున్నాను, మీరు కాని విషయాలన్నీ సారు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీ మందిరంలో నేను ఉండను అని చెప్పి చెప్పే లోపలికి వీళ్ళందరూ భయపడిపోయాము, మనం సారి చెప్తే పరిశుద్ధాత్మ ఉండడంట వెళ్ళిపోతారంట అని చెప్పి వీళ్ళు నాకు చెప్పకుండా ఇక్కడేమో సంఘంలో ఇవి ఇలాంటి గలిబిలిని సృష్టిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తా ఉంది. పరిశుద్ధాత్మ అంటది
భాషలు అంటది, దేవుడు నా మీదకి వచ్చాడు అంటది, దేవుడు నాలో ఉన్నాడు అంటది, కొన్నిసార్లు నేనే పరిశుద్ధాత్మని అంటది. రకరకాలుగా సంఘంలో గలిపిని సృష్టిస్తా ఉంది. మొత్తానికి ఒక స్త్రీ ఒక సహోదరి ధైర్యం చేసి నాకు జరిగిన విషయాలన్నీ నాకు తెలియపరిచినప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరం రోజులు ఆమె సంఘాన్ని మేనేజ్ చేసింది. నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఎందుకు సంఘంలో క్రమశిక్షణలు తేడా వస్తూ ఉంది, సంఘంలో క్రమం అనేది తప్పుతుంది అనిపిస్తుంది. నేనేమనుకుంటున్నాను, నన్ను నేను బ్లేమ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను సంఘానికి చాలా దూరంగా ఉన్నాను, దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. అక్కడున్నప్పుడే నేను ప్రతి ఆదివారం సంఘానికి రాను పోను 100 కిలోమీటర్ల ప్రయాణం చేసేవాడిని. నేను పోను 100కి 50 కిలోమీటర్లు, రాను 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి నేను సంఘాన్ని నడిపించి వచ్చేవాడిని. సంఘానికి నేను దగ్గరగా లేను కదా. సో అందుకోసం లేదా స్త్రీలేదు ప్రార్థన చేసుకుంటున్నారేమోలే, సంఘంలో కూడుకుంటున్నారేమోలే అని చెప్పి అనుకుంటుండేవాడిని. కానీ ఇలా గందరగోళం ఆమె సృష్టించడాన్ని బట్టి ఆ తర్వాత సంఘంలో నేను కూడా అక్కడ అవసరతను బట్టి నేను కఠినమైనటువంటి ఒక నియమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. నియమాన్ని ఏర్పాటు చేయడం, ఇట్స్ బెటర్ టు కీప్ క్వైట్. మీకు ప్రశ్నలుంటే మీరు నన్ను అడగండి, అంతేగాని ఆమెకి ఏదో ఆత్మ వచ్చిందని మీరు ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమెని ప్రశ్నలు అడిగి, ఆమె కనీసం బైబిల్లో ఏముందో తెలియదు. వాస్తవానికి ఆమెకు దయ్యం పట్టుంటేనే మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇక మరి డెప్త్కి వెళ్ళను, బట్ జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత ఇప్పుడు అస్సాం రాష్ట్రానికి వచ్చాం. అస్సాం రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు నాకు ఇక్కడ ఎదురైన మరొక సమస్య ఏంటంటే, వాస్తవానికి నేను ఇక్కడకు వచ్చింది మెడికల్ మినిస్ట్రీ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను. నేను అసలు బైబుల్ స్కూల్ పెట్టాలన్నటువంటి ఉద్దేశం నాకు లేనే లేదు. అసలు నాకు ఆలోచన కూడా లేదు. నేను నెల్లూరు ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, మీరు నెల్లూరులో రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మీరు ఇట్లా ఎంటీహెచ్ అన్ని చేశారు కదా ఇంగ్లీష్ మీడియంలో, సెనేట్ ఆఫ్ శరంపూర్ లో మేము బైబిల్ కాలేజ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. చాలా మందికి నేను ఒకటే మాట చెప్పాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే టీచింగ్ చేయడానికి ఇంట్రెస్టే, కానీ ఈ రెస్పాన్సిబిలిటీ, అడ్మినిస్ట్రేషన్, ఈ బాధ్యతలు అంతా నా వల్ల కాదు. అది నాకు పెద్ద హెడ్ఏక్. ఇవన్నీ ఈ అడ్మినిస్ట్రేషన్స్, తర్వాత ఈ లెక్కలు చూసుకోవడం, లెక్కలు రాయడం ఎంత నా వల్ల కాదు, నాకు పెద్ద హెడ్ఏక్ అని నాకు రాదండి. అసలు నాకు మ్యాథమెటిక్స్ అంటేనే నాకు పిచ్చ భయం, నాకు అసలు వాడు జోలికి పోను. ఈ లెక్కలు రాయడం అనేటువంటి అసలు నాకు ఇష్టం లేనటువంటి పని, ఇవన్నీ నేను చేయలేను. సో దయచేసి ప్లీజ్ నాకు హ్యాండ్ ఓవర్ చేయబ, మీకు ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తే చేయండి, కావాలంటే నేను వచ్చి బైబిల్ స్కూల్ టీచ్ చేసి వెళ్ళిపోతాను, దట్ ఈస్ మై వర్క్ అని చెప్పేవాడిని. అలాంటి నేను ఎడకొచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి ఇప్పుడు నేను తిమోతి స్కూల్ ఆఫ్ థియాలజీ అనేటువంటి స్టార్ట్ చేసి 10 మందిని తయారు చేస్తా ఉన్నాను. దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఏ సంఘంలో ఉన్నానో ఆ సంఘంలో ఒక స్త్రీ, ఆమె సృష్టించినటువంటి గలిబిలి. ఈ స్త్రీ సహోదరి మరొక సహోదరి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆ సహోదరి, ఇదిగో నేను పరిశుద్ధాత్మని అని చెప్పి ఆమె మాట్లాడడం, ఆమె బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ఇప్పుడు వీళ్ళు ఒక న్యూ మూవ్మెంట్ ని ఇక్కడ సంఘంలో స్టార్ట్ చేయడం ప్రారంభించారు. మిగిలిన సంఘంలో స్త్రీలందరినీ కూడా ఈమె క్యాచ్ చేయగలిగింది. పురుషులందరూ ఒక సైడ్ అయిపోయారు, స్త్రీలందరూ ఒక సైడ్ అయిపోయారు. ఈ స్త్రీలందరినీ ఎలా భయపెట్టేసిందంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, మీరు కనుక వినకపోతే దేవుడు ఈ సంఘాన్ని సొదొమ గొమొర్రాలా చేసేస్తాడు అని చెప్పి భయపడడం ప్రారంభించింది. సో ఇప్పుడు ఇంతకీ చెప్పే బోధ ఏంటంటే, వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనలో నేను సీరియస్ ఇట్లాగే అవుతున్నారు. నాకు అర్థం కాలేదు, ఇదేంటిది ప్రార్థన చేస్తూ ప్రార్థన మధ్యలో ఎందుకు ఇలా నవ్వుతున్నారు. ఇంకొన్ని సమయాల్లో ప్రార్థన చేస్తున్న సమయంలో అని చెప్పి అంటుండేవాళ్ళు. నాకు అర్థం కాలేదు. వీళ్ళు ప్రత్యేకంగా ఒక టీంని పిలిపించుకునేటువంటి వాళ్ళు. ఇంకొక సహోదరి ఉంది, ఆమె వచ్చేది వీళ్ళకి ఒక లీడరు. అసలు ఆమె ఈ సంఘానికి సంబంధించిన స్త్రీ కాదు. ఆమె వచ్చి ఈ స్త్రీలందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ఒక సంఘంలో ఒక స్త్రీని పట్టుకుని వీళ్ళందరి ద్వారా గ్యాదర్ చేసి సంఘంలో గలిబిలి సృష్టిస్తా ఉంది. మిగిలిన పురుషులందరూ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. వీళ్ళకి భయం వేసింది. ఎందుకని, సేమ్ అదే కాన్సెప్ట్. ఒకవేళ మనం మాట్లాడితే పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుందేమో, పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడేమో అన్న భయాందోళనలో, అసలు ఇది వాస్తవమా కాదా అని చెప్పి వాళ్ళు డైలమాలు పడి కూర్చోన్నారు. ఇదే సమయంలో నేను ఇక్కడికి ఎంటర్ అవడం జరిగింది. నేను ఎంటర్ అయిన తర్వాత వీటన్నిటిని గమనించాను, చూశాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈ స్త్రీ మిగిలిన స్త్రీలందరినీ కూడా కలుపుకొని సంఘంలో గలిబిలిని సృష్టిస్తూ ఉంది. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, అమ్మో ఆమె చాలా పెద్ద ప్రార్థన పరురాలు, అసలు ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి నేను పరిశోధన చేశాను. నేను పరిశోధన చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, లాఫింగ్ ఇన్ ద స్పిరిట్ అని ఒక మూమెంట్ వచ్చింది.
లాఫింగ్ ఇన్ ద స్పిరిట్. ఇది కరిస్మాటిక్స్ గ్రూప్స్ లో నుంచి సపరేట్ గా డివైడ్ అయినటువంటి గ్రూప్ ఇది. లాఫింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాస్తవానికి పరిశుద్ధాత్మ ఫలముల ప్రథమమైన రెండోది ఏంటి, సంతోషము. సో సంతోషం అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, సంతోషం వస్తుంది. సంతోషాన్ని మనం ఎలా బయటకు ఎగ్జిబిట్ చేస్తాం, నవ్వడం ద్వారా. సో కాబట్టి పరిశుద్ధాత్మను మనలోనికి వచ్చినప్పుడు మనం ఈ అని నవ్వాలి, అలా నవ్వితే మనలో పరిశుద్ధాత్ముడు బయటికి మనం చూపించగలము. మరి రెండోది ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు ఇలా అంటే అది ఇంకొక మూమెంట్, అది వీపింగ్ ఇన్ ద స్పిరిట్ అంట. ఈ వీపింగ్ ఇన్ ద స్పిరిట్ ఏంటన్నా ఆయన అని చెప్పి అనుకుంటే, పరిశుద్ధాత్ముడు మన నుంచి వెళ్ళిపోతున్నప్పుడు లేకపోతే మనలో పాపం జరుగుతున్నప్పుడు, సంఘంలో పాపం జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడట, దుఃఖపడతాడట. సో దుఃఖాన్ని ఎలా మనం ఎగ్జిబిట్ చేస్తాము, ఎలా బయట చూపిస్తాము అంటే ఏడవడం ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అని ఏడవాలి. అలా ఏడిస్తే ఇదిగో పరిశుద్ధాత్ముడు ఈ సంఘం విషయంలో ఎంత దుఃఖంతో ఉన్నాడో అది మీకు అర్థమవుతుంది. ఇంకొకటి కూడా ఉంది, అయితే వీళ్ళు దీన్ని అనుసరించలేదు. నేను ఇవి స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఇంకో మూడోది, స్పిట్టింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి లోనికి వచ్చినప్పుడు థూ 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 అని వాళ్ళ మీద ఉమ్మేస్తారు. యేసు ప్రభు ఉమ్మేసి ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు కదా. సో వీటన్నిటిని, సో ఈ గలిబిలంతటిని కలిగిస్తా జరుగుతా ఉండడం జరిగింది. నేను అప్పుడు దాన్ని గమనించి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘంలో నేను మరలా ఇప్పుడు నేను డైరెక్ట్ గా మాట్లాడాను అనుకోండి, ఒక గ్రూప్ ఆమె వెనక వెళ్ళిపోతుంది, ఇంకొక గ్రూప్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు సంఘంలో నేను గలిబిలిని సృష్టించిన వాడిని అవుతానని చెప్పని, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ తిమోతి స్కూల్ ఆఫ్ థియాలజీని పెట్టి చిన్నగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎడ్యుకేట్ చేయడం ప్రారంభించాను. ఇలా ఎడ్యుకేట్ చేయడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు చిన్నగా ఆమె దగ్గర నుంచి ఒక్కొక్క స్త్రీ బయటకు వచ్చేస్తా ఉంది. బయటకు వచ్చేసి, సో దిస్ ఇస్ నాట్ బిబ్లికల్, ఇది వాక్యానుసారం కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రశ్న వస్తే ఆమె ఇంతకు ముందు వాళ్ళని భయపెడితే ఇప్పుడు వాళ్ళు వెంటనే నా దగ్గరికి చదువుతున్నారు, సార్ ఆమె ఇలా అంటుంది, ఇది వాక్యానుసారమా కాదా, ఇప్పుడు నేను వాక్యానుసారం కాదమ్మా, వాక్యానుసారం కాదని చెప్పినప్పుడు వాళ్ళు చిన్నగా అవాయిడ్ చేసి క్విట్ చేసి వస్తా ఉన్నారు. చిన్నగా సంఘంలో కూడా ఇప్పుడు ఒక మార్పు కలుగుతా ఉంది. నేను నిజంగా ఇలాంటి సందర్భాలు గమనించిన బహుశా ఎందుకోసమేనేమో, పౌలు స్త్రీల విషయంలో ఇట్స్ బెటర్ టు కీప్ క్వైట్ అంటే అందరి విషయంలో కాదు, ఎవరైతే సంఘంలో ఇలాంటి గలిబిలి సృష్టిస్తున్నారో. బహుశా పౌలు ఎదుట కంప్లైంట్ వెళ్ళి ఉండవచ్చు, సార్ సంఘంలో కొంతమంది స్త్రీలు విధంగా, యూదా స్త్రీలతో ఇబ్బంది లేదు సార్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ కమాండ్మెంట్ ఉంది, వాళ్ళు మాట్లాడలేదు, దే ఆర్ కీపింగ్ సైలెంట్. కానీ ఇదిగో ఈ గ్రీకు భాష నుంచి సంస్కృతి నుంచి వచ్చినటువంటి ఈ సంఘ స్త్రీలు వాళ్ళు క్రమము లేకుండా మాట్లాడడం, ఏదేదో మాట్లాడడం, సంఘంలో గలిబిలిని సృష్టించడం, ఆ విషయంలో పౌలు ఖచ్చితమైన కఠినమైనటువంటి నియమ నిబంధనను ఇప్పుడు ఒక్కరికి గ్రీకు భాష మాట్లాడే స్త్రీలు అని స్పెసిఫిక్ గా పాయింట్అవుట్ చేసి చెప్పలేడుగా, చెప్తే ఇప్పుడు మళ్ళీ పార్శాలు చూపించినట్టుగా. అందుకని కామన్ గా అందరినీ సెట్ చేయడానికి, సహోదరులారా ఇట్స్ బెటర్ టు కీప్ క్వైట్, డోంట్ స్పీక్. అంతగా ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తలను అడిగి తెలుసుకోండి, కానీ సంఘంలో గలిబిలు సృష్టించొద్దు, క్రమముగా జరిగించనియండి అని చెప్పి కొరింది సంఘానికి పౌలు వచ్చి పత్రిక రాయడం జరిగింది. కానీ నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇందాక 11వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేసినట్లుగా స్త్రీలు సంఘంలో ముసుగు వేసుకుంటే వారు ప్రవచించారంటే ఈజ్ అలవింగ్ దెమ్ టు స్పీక్. ప్రవచించడం అంటే ఏంటి, మీకు ఇంతకుముందు చెప్పాం, దేవుని దగ్గర నుంచి వర్తమానము తీసుకుని దాన్ని ప్రజలకు అందించడం అది ప్రవక్త యొక్క పని. యాజకుని యొక్క పని ఏంటి, ప్రజల దగ్గర నుంచి విన్నపాలు తీసుకుని దేవుని దగ్గరకు చేరవేయడం. సో కాబట్టి పౌలు 11వ అధ్యాయంలో స్త్రీ ప్రవచించడానికి అనుమతిస్తున్నాడు, అయితే ఒక చిన్న కండిషన్ పెట్టాడు, నీ తలను ముసుగు వేసుకుని నువ్వు ప్రవచించు. అదే రీతిగా ఇందాక రోమీయుల క్రైస్తవ పత్రం 16వ అధ్యాయంలో కూడా మీరు చదవండి, ఇందాక చెప్పినట్లుగా అక్కడ కూడా స్త్రీలను అనేక మందిని పౌలు ప్రోత్సహించాడు. ఈవెన్ యోహాను ఐ థింక్ 2వ పత్రిక అనుకుంటాను, ఆమె ఒక స్త్రీని ఒక తల్లిని అప్రిషియేట్ చేస్తున్నాడు. నీ ఇంట ఉన్నటువంటి సంఘం, నీ పిల్లలు ఎలాగో ఎదుగుతున్నారో, నీ పిల్లలు అంటే తన కడుపును పెట్టిన బిడ్డల గురించి మాట్లాడడం లేదు, ఆమె ఇంత ఉన్నటువంటి సంఘము గురించి మాట్లాడుతున్నాడు. ఆమె నడిపించుచున్నటువంటి పిల్లలు ఆధ్యాత్మికంగా ఏ విధంగా సత్యమును ఎదుగుతున్నారో యోహాను ఆ స్త్రీని ఆ సహోదరిని అప్రిషియేట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, అప్రిషియేట్ చేస్తున్నట్లుగా. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
పౌలు మరొక విషయాన్ని జ్ఞాపకం చేశాడు, సహోదరిలారా, రెస్పెక్ట్ అండ్ ఒబే టు యువర్ హస్బెండ్స్. నువ్వు అది చేయకుండా ఇంటిలో నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ముసుకేసుకొని నువ్వు ప్రార్థించడం వలన, ప్రవచించడం వలన, ప్రకటించడం వలన ప్రయోజనము లేదు, ప్రయోజనము లేదు. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఐ మీన్ ఇతర కొన్ని వ్యాఖ్యానాలను చదవడం ద్వారా నేను వచ్చినటువంటి కంక్లూషన్ ని నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రూప్ లో కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పి నేను చెప్పినటువంటి అభిప్రాయాన్ని మీరు ఖచ్చితంగా అంగీకరించాలి అని నేను చెప్పను. ఒకవేళ మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే యాజ్ యు విష్, బలవంతం ఏమీ లేదు. ఎందుకని ఇప్పుడు ఇదేం పాపం కాదు. ఒకవేళ స్త్రీ సంఘంలో మాట్లాడకపోవడం దట్ ఈస్ నాట్ ఎ సిన్, దట్ మే బి ఎ మిస్టేక్, కానీ అది పాపం కాదు. సో అది పాపం కానప్పుడు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నిన్ను ఆటంకపరచనప్పుడు ఇలాంటి విషయాల్లో మనం పెద్దగా చర్చించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి క్రీస్తు దైవత్వానికి సంబంధించి, వి షుడ్ బి స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. పరిశుద్ధాత్మని గురించినటువంటి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వీ షుడ్ బి స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఆ డాక్టరింగ్స్, ఆ సిద్ధాంతాల విషయంలో మనం ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. అది ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ పౌలు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి 36వ వచనం చదువుతున్నాను. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలువెళ్ళినా, మీ యొద్దకు మాత్రమే వచ్చినా, అంటే ఈ కొయిందీలు ఎలా ప్రవర్తిస్తున్నారు, అసలు మేమే అందరికి చెప్పేటువంటి వాళ్ళం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. దేవుని వాక్యం మీ యొద్ద నుంచి వెళ్ళిందా, లేదా మీ యొద్దకు వచ్చిందా, అంటే ఎవరు తీసుకొని వచ్చారు, ఇట్ ఈస్ వీ, మేము మీ యొద్దకు దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చాం. సో కాబట్టి ఎవడైనాను తాను ప్రవక్తనని అయినను, ఆత్మ సంబంధినని అయినను తలంచుకునేలా నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. వాట్ వి ఆర్ రైటింగ్, మేము రాస్తున్నటువంటి వాటిని దేవుని ఆజ్ఞలని దృఢముగా కన్ఫర్మేషన్ చేస్తా ఉన్నాడు. మీకు మీకై మీరే కొత్త సిద్ధాంతాన్ని మీరు సృష్టించుకోవద్దు, కొత్త పద్ధతులను మీరు సృష్టించుకోవద్దు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 40వ వచనంలో అంటున్నాడు, కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడట ఆటంకపరచకుడి గాని, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగించనీయుడి. ఇక్కడ మరొక మాట పౌలేమన ఉపయోగిస్తున్నాడు, భాషలతో మాట్లాడట ఆటంకపరచకుడి కాని. అంటే ఈవెన్ భాషలతో మాట్లాడడానికి కూడా పౌలు అనుమతినిస్తున్నాడు. అయితే పైన కొన్ని కండిషన్స్ చెప్పాడు. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు మాట్లాడండి, అంతకు మించి ఎక్కువ మంది మాట్లాడద్దు. రెండవది, అందరూ కలిసి ఒకేసారి మాట్లాడి గలిబిలిని సృష్టించవద్దు. మూడవది, ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే పక్కన ఆ భాషకు అర్థము చెప్పేవాడు ఉండాలి. అర్థము చెప్పేవాడు లేకపోతే మీరు మౌనముగా ఉండవలెను, అంటే షట్ యువర్ మౌత్, నోరు మూసేసుకోండి. ఇట్స్ బెటర్ నాట్ టు స్పీక్, మాట్లాడవద్దు అని జ్ఞాపకం చేశాడు. ఓకే, కంప్లీట్ గా మీరు మాట్లాడేటువంటి మీరు వారిని ఆపద్దు అని అన్నాడు. ఒకవేళ మీరు భాష మాట్లాడాలనుకుంటే yes you can, కానీ అది సంఘక్రమాన్ని దెబ్బతీయకూడదు, సంఘ మర్యాదని దెబ్బతీయకూడదు. సో వీటన్నిటిని బట్టి మనకేమర్థమవుతుంది, పౌలు ఏ కన్సర్న్ మీద ఈ విషయాలను నొక్కి చెప్పవలసి వస్తున్నారంటే, కొందరు సంఘక్రమాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు భాషలతో మాట్లాడడం ద్వారా. కొంతమంది స్త్రీలు ఇదిగో వారు మధ్యలో మాట్లాడి సంఘాన్ని గలిబిలిని పుట్టించడం ద్వారా. కాబట్టి సంఘాన్ని క్రమపరచడానికి పౌలు ఈ విషయాలను నొక్కి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం 15వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, 15వ అధ్యాయంలో చూడండి, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు,
మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై యుందురు. సువార్త ఒక వ్యక్తిని రక్షిస్తుంది, సువార్త ఒక వ్యక్తిని రక్షిస్తుంది. అయితే ఆ సువార్తను గట్టిగా పట్టుకోవడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ విశ్వాస విషయంలో నుంచి నువ్వు వ్యర్థుడు అయిపోతే, విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు పక్కకు వెళ్ళిపోతే, అప్పుడు నువ్వు రక్షించబడవు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడను. ఈరోజు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు మహరు మనసు పొందావు అనుకుందాం. ఈ రోజు నువ్వు బాప్తీసుమను తీసుకున్నావు, అమ్మయ్యా నాకు అయిపోయింది, నాకు పరలోకానికి డైరెక్ట్ ఎంట్రీ అని అనుకోవడం కాదు. అక్కడ వాస్తవానికి అది ముగింపు కాదు, అది ప్రారంభం. ఏబిసిడి అది, అది ఏబిసిడి. నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావు, బాప్తీసుమ తీసుకున్నావు, వెరీ గుడ్. దెన్ అసలు ఆ తర్వాత నీ విశ్వాస ప్రయాణం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ విశ్వాస ప్రయాణాన్ని నువ్వు సహనముతో ఓర్పుతో ముగింపు వరకు, అంటే ఈ దేహమును నువ్వు విడిచిపెట్టేంత వరకు నువ్వు నమ్మకముగా కొనసాగించాలి. అంతము వరకు సహించినటువంటి వాడే. ఎందుకు సహించిన వాడనే పదాన్ని ఉపయోగించడం జరిగింది, అంటే ఈ ఆధ్యాత్మిక జీవితమును ప్రారంభించినది మొదలుకొని నువ్వు చనిపోయేంత వరకు ప్రతి దినము నీ జీవితంలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. పోరాటం, పోరాటం. ఈ పోరాటంలో నువ్వు ప్రయాసపడాలి. ఏంటి పోరాటాలు ఎలా ఉంటాయి? ఒక చిన్న మాట, చిన్న మాట జ్ఞాపకం చేస్తా. నీ భర్త నేను తాగొచ్చి కొట్టాడు, నువ్వేమో మంచి విశ్వాసురాలివి, ప్రార్థనాపరురాలివి, నువ్వు చక్కగా దేవుని వాక్యంలో ఎదుగుతున్నావు, బలపడుతూ ఉన్నావు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇతన్ని విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోతాను, నేను ప్రశాంతంగా బ్రతుకుతాను అని అనుకుని నువ్వు వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చా? కాదు. అలాంటి ఏం సార్, ఇప్పుడు ఆయన కొడతా ఉంటే నేను కొట్టించుకోవాలా? అది కూడా కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే నీ గొప్పతనం ఏంటి? సో ఇలాంటి వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించాలి. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? ఎదుటి వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి నాశనం అయిపోవాలని కానీ, వీడికి ఏదైనా జరిగిపోతే బాగుండని కానీ అని కోరుకోదు. ఆ వ్యక్తి యొక్క రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఇప్పుడు నువ్వు సహించడం అంటే, ఓర్చుకోవడం అంటే, అయినప్పటికీ ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడం అంటే అది ప్రయాసపడమే. ఈ ప్రయాస మన జీవిత కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు ఎదురవుతా ఉంటాయి. వీటన్నిట్లో కూడా మన నమ్మకత్వంతో ముందుకు కొనసాగాలి. మరి నమ్మకత్వంతో మనం ముందుకు కొనసాగడం సాధ్యమవుతుందా? హైలీ ఇంపాసిబుల్. మరి హైలీ ఇంపాసిబుల్ అన్నప్పుడు ఎందుకు దేవుడు చెప్పాడండి? క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఇది నీకు హైలీ ఇంపాసిబుల్ కాబట్టి నీకు పాసిబుల్ అవడానికే పరిశుద్ధాత్ముని నీకు సహకారముగా ఇచ్చాడు. హీఈస్ ఎ గైడ్. ఆయన నడిపిస్తాడు. ఆయనకు పరిపూర్ణంగా లోబడితే, ఆయనకు పరిపూర్ణంగా లోబడితే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ముందుకు తీసుకుని వెళ్తాడు. ఆయన ముగింపు వరకు చేయి పట్టుకొని నిన్ను తీసుకుని వెళ్ళి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. సో కాబట్టి నేను నా ద్వారా మీకు తెలియపరచబడినటువంటి ఆ రక్షణ సువార్తను మీరు గట్టిగా చేతపట్టుకొనడి. విశ్వాస విషయంలో వ్యర్థులైపోవద్దు. ఎందుకని? చాలా మంది విశ్వాస విషయంలో వ్యర్థులైపోతారు. ఎలాంటి సమయంలో వ్యర్థులైపోతారో తెలుసా? అంతకంటే ముందు నేను ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. సార్ ఎందుకంటే ఏంటి పౌలు వారికి చెప్పినటువంటి ఆ సువార్త? ఏంటి పౌలు వారికి చెప్పిన సువార్త అంటే చూడండి, మూడో వచనం ప్రకారం, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించేది అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. అది సువార్త, అది సువార్త. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, ఆ తర్వాత లేఖనముల ప్రకారం మూడవ దినమున ఆయన లేపబడ్డాడు. హిస్ డెత్ అండ్ బరియల్ అండ్ హిస్ రెసరెక్షన్. క్రీస్తునందు ప్రభువైన సువార్తలో ప్రాముఖ్యంగా ఇవి ఉండాలి. ఈ రోజు మనం చాలా సందర్భాలు సువార్త చెప్తున్నామని అంటాం, కానీ సువార్తలో వాస్తవానికి ఈ విషయాలు మనం ఇంక్లూడ్ చేయం. మన సువార్త ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే క్రీస్తు మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా మాత్రమే సువార్త అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఈ సువార్తను వాళ్ళకి పౌలు జ్ఞాపకం చేశాడు. దీన్ని మీరు గట్టిగా చేత పట్టుకోండి, విశ్వాస విషయంలో వ్యర్థులైపోవద్దు. ఈరోజు కొంతమంది వ్యర్థులైపోతున్నారు. ఎందుకు వ్యర్థులైపోతున్నారు, ఎలా వ్యర్థులైపోతున్నారు, ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అది కూడా ఇక్కడ నా అనుభవంలో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. మేము ఉన్నటువంటి ప్రాంతము కొరియామరి అనేటువంటి గ్రామము. ఈ పక్కన నెయోల్ అనేటువంటి గ్రామం ఉంది. ఆ సంఘంలో ఒక కుటుంబం ఉంది. ఆ సంఘంలో వాళ్ళే కొంచెం ధనవంతులు. వాళ్ళు ప్రభువు నమ్ముకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి దేవుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. దేవుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ కుటుంబం చాలా చక్కగా స్థిరపడింది. వాళ్ళకు ముగ్గురు బిడ్డలు అయితే ముందుగా జరిగిన కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒక పెద్ద కూతురు ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత వాడిని విడిచిపెట్టేసి బిడ్డతో పాటు వాళ్ళ ఇంట్లోనే కూర్చుంది. రెండో బిడ్డ ఏం జరిగిందంటే, రెండో బిడ్డ కొంచెం మెంటల్ గా డిసేబుల్డ్ అయిపోయి అమ్మాయి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తా ఉంది. మూడో బిడ్డ ఎవరితో కూడా మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. వీళ్ళు మొన్న ఈ మధ్య వరకు కూడా సంఘంలో పెద్దలుగానే వాళ్ళు చలామణి అయ్యారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ మధ్య కాలంలో, అంటే జస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ మేము ఒక వర్తమానం విన్నాం. అదేంటంటే ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి, మూడు అమ్మాయి, జిమిమా అనే అమ్మాయి మన సంఘం ఇప్పుడు బైబుల్ స్కూల్ కు వస్తా ఉంది. ఈ అమ్మాయి బైబుల్ స్కూల్ కు వస్తుంది, వాక్యం నేర్చుకుంటుంది చక్కగా. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరేం చేశారంటే, ఈ రెండో అమ్మాయికి పిచ్చి తగ్గడం లేదు, యేసు ప్రభు దగ్గరకు వచ్చాం, యేసు ప్రభు మనకి ఏం మేలు చేయలేదు, మనకి ఏ సహాయం చేయలేదు, ఇంకెంతగాడగలంటప్పుడు ఎందుకు యేసు ప్రభు నమ్ముకోవడం అని చెప్పి మళ్ళా మంత్రగాళ్ళని పిలిపించి ఇంటికి గ్రామం అంతా తెలియపరిచే రీతిగా వాళ్ళు తిరిగి మరలా వాళ్ళ పూర్వపు మతంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. పూర్వపు మతంలోనికి వెళ్ళిపోయి ఈ రెండు అమ్మాయిని ఆ మంత్రగాడి దగ్గరికి పంపించేశారు. అమ్మాయి దగ్గర మంత్రగాడి దగ్గర పెట్టేశారు. ఇంట్లో మరలా అన్ని రకాల పూజలు, పురస్కారాలు, మంత్రాలు, ప్రయోగాలు అన్ని చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకు ఆలోచించేయండి, ఎందుకనంటే వీళ్ళు అడిగినది వీళ్ళకు దొరకలేదు. క్రీస్తులందు ప్రమేణ దేవుడు. మరి సార్ అడిగింది దొరకలేదు అని అంటే ఇక్కడ వాళ్ళది నీడేగా, బిడ్డల యొక్క క్షేమమేగా. క్రీస్తులందు ప్రమేణ దేవుడు వాళ్ళు అడిగింది బిడ్డల యొక్క క్షేమమే, కానీ వాళ్ళ ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాళ్ళ ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా అసలు బిడ్డల్ని పట్టించుకోకుండా వాళ్ళ పెంపకం, నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పెంపకం చేసావో, నువ్వు ఎలా విత్తావో అలాగే అది ఎదుగుతుంది. నువ్వు చిన్నప్పటి నుంచి జాగ్రత్త విత్తకుండా ఇష్టానుసారంగా నువ్వు పెంచేసి లాస్ట్ లో వచ్చిన దేవా అంతా నీ ఇష్టమే, నువ్వేం దేవా నా కొడుకుని తాగుబోతుగా చేశావు, నా కూతురిని ఎలా చేసావు అంటే కుదరదు. అందుకోసం తల్లిదండ్రులారా, యూ మస్ట్ బి కేర్ఫుల్ చిన్నతనము నుంచే. విషయం ఏంటంటే వీళ్ళు భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయేవాళ్ళు, ఎప్పుడో ఇంటికి వచ్చేవాళ్ళు, వీళ్ళు ఒకరితో ఒకరు సక్రంగా మాట్లాడుకునేవాళ్ళు కాదు, వీళ్ళకి బిడ్డలతో కమ్యూనికేషన్ లేదు, బిడ్డలకు డబ్బుంది కాబట్టి చక్కగా ఎవరికి వాళ్ళు ఒక ప్రత్యేకమైన పెద్ద ఇల్లు కట్టించారు. బహుశా ఈ ప్రాంతంలో వాళ్ళకున్నంత పెద్ద ఇల్లు ఇంక ఎవరికి ఉండదు, అందరు బ్యాంబూ సీట్స్ ఇల్లు అయితే వీళ్ళకి మాత్రం సిమెంట్ తో కట్టినటువంటి ఇల్లు, ఒక్కొక్క కూతురికి ఒక్కొక్క గది, అంటే వాళ్ళ లగ్జరీని చూపించడానికి ఒక్కొక్క కూతురు ఒక్కొక్క గది కట్టించేశారు. హ్యాపీగా వాళ్ళని గదుల్లో వదిలేశారు. ఇంట్లో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, ఒక కుటుంబ ఆరాధన లేదు, వాళ్ళ మధ్యలో ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. ఇవన్నీ నాటవలసింది ఎవరు? తల్లిదండ్రులు నాటాలి. ప్రతిరోజు సాయంత్రం ఒక కుటుంబంగా కూడుకోవాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ఆరాధన జరిగించాలి. నా దగ్గర డబ్బుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మంచి మంచి గదులు కట్టి సెల్ ఫోన్లు కొనిచ్చేసి నీ లగ్జరీని చూపించుకోవడం, వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేసి రేపు అది పెరిగి పెద్ద అయిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని కూర్చొని నిందేస్తే ప్రయోజనం ఏంటి? అడిగినప్పుడు డబ్బులు ఎంత ఉంటే అంత ఇచ్చేస్తారు. సో ఇక నువ్వు చేసిన తప్పుకి దేవుని మీద నిందేస్తే ఎలా కుదురుతుంది? అది నా కాన్సెప్ట్. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళిద్దరు అదే చేశారు. అంటే వీళ్ళిద్దరు ఎలా ఫీల్ అయ్యారంటే, ఇద్దరం దేవుని ఇద్దరం సంఘానికి దశం భాగాలు ఇస్తున్నాం, మేము కూడా ఇచ్చే దశం భాగాలతోనే సంఘం అంతా నడుస్తున్నాం అన్నట్లుగా బిహేవ్ చేశారు. అరే అంతకుముందు దేవుడు కృతజ్ఞతతో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చారన్న సంగతి మర్చిపోయారు. దేవుడిచ్చిన ఉద్యోగం కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతగా కొంత ఇస్తున్నామన్న సంగతిని మర్చిపోయి మేం సంపాదిస్తున్నాం, మేం సంపాదించే మేము దేవునికి ఇస్తున్న సంఘం అంతా కూడా మేమిచ్చిందంతా జరుగుతుంది, లేకపోతే మేము లేకపోతే ఇంక సంఘంలో ఏమీ లేదన్నట్లుగా ఫీల్ అయిపోయారు. లగ్జరీ మెయింటైన్ చేయడం ప్రారంభించారు మంచిగా. అసలు ఈ ప్రాంతంలో మిషన్ ట్రావెల్స్ మధ్యలో ఎవరికి కూడా అంత లగ్జరీ లేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తా ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం మంచి లగ్జరీగా మెయింటైన్ చేయడం ప్రారంభించారు. ఇష్టానుసారంగా ఎవరిని పట్టాలి వదిలేశారు, పిల్లలతో కమ్యూనికేషన్ లేదు, మాటలు లేవు. అందుకే వాళ్ళు అలా తయారైపోయారు, ఒంటరిగా వాళ్ళ గదిలో కూర్చొని 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 వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా. ఈ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు క్రియేట్ చేశాడా? దేవుడు క్రియేట్ చేశాడా? బీ కేర్ఫుల్ తల్లిదండ్రులారా, జాగ్రత్త. ఇప్పుడు దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వడం మాత్రమే కాదు పిల్లలతో పాటు బాధ్యతను కూడా ఇచ్చాడు. అదేంటో తెలుసా? దే ఆర్ బిలాంగ్స్ టు గాడ్స్ చిల్డ్రన్, వారు దేవుని పిల్లలు. దేవుని అప్పగించాడు దేవుని కొరకు పెంచమని. ఈ రోజు నువ్వు పట్టించుకోకుండా ఇష్టానుసారం చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఈ సంపాదించినంత ఇంకా ఎవరి కోసం అండి? ఆయన కోసం, వాడి కోసమే కదా ఖర్చు పెట్టుకొని. నేను అంటాను నువ్వు ప్రేమతో నీ బిడ్డను చెడగొడుతున్నావు. ఎంత గొప్ప తల్లివో నువ్వు, ఎంత గొప్ప తండ్రివో. ప్రేమతో బిడ్డల్ని బాగు చేసేటువంటి వాస్తవానికి తల్లిదండ్రులు ఉండాలి. కానీ ఈరోజు సమాజంలో అత్యధికమైనటువంటి ప్రేమతో బిడ్డల్ని పాడు చేసేటువంటి తల్లిదండ్రులు తయారయ్యారు. వాడు ఎంత అడిగితే అంత, ఏది అడిగితే అది. అదేమనంటే సంపాదించేదంత ఇంకెవరి కోసం? వాడి కోసమే కదా. వాడికి 10వ క్లాస్కి రాగానే 2 లక్షల రూపాయల బైక్ కావాలి, 1.5 లక్షల రూపాయల బైక్ కావాలి. ఎందుకని ప్రశ్నిస్తావా నువ్వు? కాలేజీకి వెళ్ళడానికి అవసరం అయితే స్కూటీ తీసుకోరా అని చెప్పొచ్చుగా నువ్వు? అలా చెప్పం మనం, అలా చెప్పం. వాడు ఏది అడిగితే అది. వాడికి నువ్వు 2 లక్షల రూపాయలు స్కూటీ లేకపోతే 2 లక్షల రూపాయలు బైక్ కొనిస్తావు, వాడు వేసుకొని దాని రోడ్ల మీద ఇష్టానుసారంగా పోయి వాడు ఇంకొకరు గుద్ది వాడు గుద్దుకొని. ఎందుకంటే ఆ బైక్స్ వాళ్ళని అలా అటెంప్ట్ చేస్తాయి, ఫ్రెండ్స్ అటెంప్ట్ చేస్తున్నారు. ఇచ్చి పాడు చేస్తున్నారు తల్లిదండ్రులు ఈరోజు. ఇచ్చి వాళ్ళు అడిగినది ఇచ్చి, అదే ఇక్కడ జరిగింది. ఈరోజు కష్టం వచ్చే లోపలికి ఈ దేవుడు మాకు ఏం చేయలేదని చెప్పి దేవుని మీద అలిగి ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మంత్రగాళ్ళతో కలిసిపోయి మంత్రాలు చేసుకుంటా కూర్చున్నారు. ఈ అమ్మాయి 3 అమ్మాయిని కూడా బాగా కొట్టారు, మీరు వెళ్ళద్దు అని. కానీ అమ్మాయి వినిపించుకోలేదు. దేవుని కృపను బట్టి అమ్మాయి ఒకటి నిలబడింది. అమ్మాయి మాత్రం బైబిల్ స్కూల్కి వస్తా ఉంది, కానీ ఎవరితో మాట్లాడదు. దేవుడికి వచ్చినా కానీ ఎప్పుడు ఆలోచన చేస్తానే ఉంటుంది, ఎక్కడో ఉంటది. మేము చెప్తా ఉంటాం, నాకు తెలుసు నీ కుటుంబ పరిస్థితి, కానీ దాని గురించి నువ్వు ఆలోచించేది. దేవుడిని స్పెసిఫిక్ గా ప్రత్యేకపరుచుకున్నాడు ఆ కుటుంబంలో నుంచి. నువ్వు మౌనంగా ఉండకూడదు, నువ్వు మాట్లాడాలి, అందరితో కలవాలి, అందరితో మాట్లాడాలని చెప్పి ఇప్పుడు మేమందరం కూడా కలిసి తన్ని కల్పించుకొని తనతో మాట్లాడడం, మాట్లాడించడాన్ని మేము చేస్తా ఉన్నాం. క్రీస్తుందుక్యమైనటువంటి దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? విశ్వాసములో నుంచి వాళ్ళు వ్యర్థులైపోయారు, వెళ్ళిపోయారు. ఎవరికి నష్టం అండి? దేవునికి ఏమైనా నష్టమా? నువ్వు చర్చి గ్రహం ఆపేస్తే దేవునికి నష్టమా? నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తే దేవునికి నష్టమా? నువ్వు దేవుని మీద అలిగితే దేవునికైనా నష్టమా? లేదు, నష్టపోయేది నువ్వే. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు నిర్లక్ష్య భావాన్ని వహించి నువ్వు కొంచెం నష్టపోయో, ఇప్పుడు నువ్వు విశ్వాస భ్రష్టుడు అవడం వలన నువ్వు పరిపూర్ణంగా నష్టపోతా ఉన్నావు. పరిపూర్ణంగా నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నావు. నీతో పాటు నీ కుటుంబ సభ్యులను కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నావు. అందుకోసమే రక్షణను జాగ్రత్తగా గట్టిగా పట్టుకొనుడి. రక్షణను గట్టిగా పట్టుకోండి. ఏంటి రక్షణ గురించిన సువార్త? క్రీస్తు మరణము, క్రీస్తు పునరుత్థానం. పౌలే మన జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు మరణములో మనము కూడా, క్రీస్తు శ్రమల్లో మనము కూడా పాలిభాగస్థులు అవ్వవలసినటువంటి వారమై ఉన్నాము. అంటే యేసు క్రీస్తు మన రక్షకుడుగా అంగీకరించి ఈ విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి అవమానాలు రాస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు తినడానికి కూడా తిండి ఉండకపోవచ్చేమో, కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టద్దు, గట్టిగా పట్టుకో. ఎందుకంటే ఈ లోకం నీకంటే ముందుగా నీ దేవుణ్ణి వెలివేసింది, కాబట్టి నిన్ను కూడా వెలివేస్తుంది. నీ దేవుని తృణీకరించింది, నిన్ను కూడా తృణీకరిస్తుంది. ఆయన అవమానపరిచింది, నిన్ను కూడా అవమానపరుస్తుంది. ఆయన ముఖం మీద కేకరించుము వేసింది, నీ ముఖం మీద కూడా ఈ లోకం కేకరించుము వేస్తా ఉంది. వాటన్నిటిని పట్టించుకుంటే ఈ విశ్వాస ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళలేము, భ్రష్టులం అయిపోతాం, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాం. అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. అంతం వరకు సహించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీ విశ్వాస ప్రయాణం ముగించబడలేదు, అప్పుడే ప్రారంభించబడింది. నువ్వు మొదటగా అడుగులేస్తా ఉన్నావు, ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ గా నీకు రీచ్ అవ్వాలంటే యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకోవాలి ప్రార్థన పూర్వకంగా. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము అదండి, నిన్ను పడిపోకుండా క్రమముగా పద్ధతిగా చివరి వరకు తీసుకెళ్లడం. అంతేగాని నిన్ను పడేయడానికి కాదు, నిన్ను పడేయడానికి కాదు, ఒక క్రమం లేకుండా చేయడానికి కాదు, అల్లరికి కర్తగా చేయడానికి కాదు. ఆలోచించండి, వచ్చే వారము ఇంకొన్ని విషయాల్ని మనం ఈ 15 అధ్యాయంలో ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది మాటలు మన మీకుల్లో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నిన్న అధ్యక్షుల వరకు అప్పగిస్తూ ఉన్నాను.